Voice of India. Mind Media, the Voice of India.
Mind Media, the Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే అన్నపూర్ణ గారి కథా కదంబం కార్యక్రమం సెప్టెంబర్ 26, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కథా కదంబం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే కనుమూరి శ్రీదేవి అన్నపూర్ణ. ఈరోజు కార్యక్రమంలో మనం వినబోయే మొదటి కథ ఒకే ఒక్కడు. శ్రీమతి పెయ్యేటి శ్రీదేవి గారు రచించిన ఒకే ఒక్కడు కథ విందామా? సునంద ఇల్లంతా చక్కగా సర్దింది, బజ్జీలు చేసింది, స్వీట్లు బయట నుంచి తీసుకువచ్చాడు సునంద భర్త ప్రకాష్ రావు. ఆ రోజు అతడు ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేశాడు. శిరీష డిగ్రీ చదివింది, ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేక కాన్వెంట్లో టీచర్గా చేస్తోంది. శిరీషకు అన్నయ్య ఉన్నాడు, అతడి పేరు సతీష్. అతడు బెంగళూరులో ఎంటెక్ చదువుతున్నాడు. అనుకోకుండా శిరీషకి మంచి సంబంధం వచ్చింది. ఆ రోజు పెళ్లి చూపులు. సాయంత్రం 6 గంటలకి పెళ్ళికొడుకు, అతడి స్నేహితుడు అమ్మాయిని చూడటానికి వస్తామన్నారు. ముందర అబ్బాయికి నచ్చితే ఆ తరువాత అబ్బాయి తల్లి తండ్రి వస్తామన్నారు. సునంద స్నేహితురాలు కమల వచ్చి శిరీషకి చీరకట్టి పొడవుగా జడవేసి పువ్వులు పెట్టి అలంకరించింది. కుందన బొమ్మలా ఉన్నావే అమ్మలు, నీకు నాదిష్టే తగిలేలా ఉంది. నాకే కొడుకుంటేనా, నిన్నే నా కోడలుగా చేసుకునుండేదాన్ని అంది శిరీష బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటూ. శిరీష అందంగా సిగ్గుపడింది. కమల అంది, ఇదిగో శిరీష, నీ పొడవాటి జడ, నీ అందం ఎవ్వరికీ రావు. ఇప్పటి వాళ్లలాగా నిక్షేపంలాంటి జుట్టు కత్తిరించుకుని పిచ్చి డ్రెస్సులు వేసుకుని జుట్టు విరబోసుకుని నీ అందాన్ని పాడు చేసుకోకు. ఇదిగో కమల, దానికి నీతిబోధలు తర్వాత చేద్దుగాని, సోఫాలో ఈ కవర్లు వెయ్యి అంటూ బీరువాలోంచి కవర్లు తీసిచ్చింది సునంద. అన్నట్టు అల్మారాలో ఉన్న గాజు ప్లేట్లు శుభ్రంగా తుడుచుంచు, మొన్న కడిగినవే అనుకో, అయినా ఓసారి తుడిస్తే నయ్యం కదా. అబ్బా నువ్వు హడావిడి పడిపోయి అందరినీ కంగారు పెట్టక సునంద, వచ్చేది ఇద్దరే కదా, పెళ్లి కొడుకు, అతడి స్నేహితుడు, ఎంతోసేపు ఉండరు కూడాను. పెళ్లి కొడుకు మళ్ళీ 11 గంటల ఫ్లైట్కి ఢిల్లీ ఆఫీస్ పని మీద వెళ్ళాలి కదా, వాళ్ళు సరిగ్గా 6 గంటలకు వచ్చేస్తారు. ఈలోగా నువ్వు ప్లేట్లలో పలహారాలు సిద్ధం చేసుంచు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు, విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు. సెల్ ఫోన్ మొగ్గానే ప్రకాష్ రావు ఫోన్ ఎత్తాడు. అందులో పైపాట రింగ్ టోన్గా వస్తోంది. అది పెళ్లి కొడుకు తండ్రి చేసిన ఫోను. వాళ్ళు బయలుదేరారట, ఎక్కువసేపు ఉండరట, ఏమీ హడావిడి పడద్దని, టిఫిన్లేం పెట్టొద్దని, పిల్లని చూపిస్తే చాలని చెప్పారు. అందరూ వాళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. సునంద ముందరే కాఫీ కలిపి ఉంచింది. గడియారం 7 గంటలు కొట్టింది. సరిగ్గా అప్పుడే గుమ్మంలో స్కూటర్ ఆగిన చప్పుడైతే, ఏమేవ్ పెళ్లివారు వచ్చేశారు అంటూ గావు కేక పెట్టాడు ప్రకాష్ రావు. అసలే పెళ్లి కొడుకు ఎక్కువసేపు ఉండనన్నాడని సునంద ట్రేలో కాఫీలు, కమల మంచినీళ్లు కంగారుగా తేవటంలో కాఫీ సునంద చీర మీద పడింది. ఇంతలో స్కూటర్ మీద నుంచి ఒక పెద్ద ఆయన దిగి, ఏమండి ఇది జి ప్రసాదరావు గారు ఇల్లేనా అని అడిగాడు. ప్రకాష్ రావు చిరాగ్గా మొహం పెట్టి, కాదు ఇది ప్రకాష్రావు ఇల్లు, జి ప్రసాదరావు గారి ఇల్లు ఇటు 2 ఇళ్ళవతల చిన్న ఆకుపచ్చ గేట్ ఉంటుంది, ఆ ఇంటికి వెళ్ళండి అన్నాడు. సునంద కమల తిట్టుకుంటూ కాఫీ మంచినీళ్లు లోపలికి తీసుకువెళ్ళిపోయారు. సునంద అనవసరంగా కొత్త చీర పాడైపోయింది అనుకుంటూ కాఫీ పడ్డ చోట చీర తడిపేసి ఇంకో చీర మార్చింది. పోన్లే సునంద, ఒక్కోసారి ఇలాగే జరుగుతూ ఉంటాయి. చీర పాడైందని దిగులు పడకు అంది కమల తను తెచ్చిన మంచినీళ్లు తనే తాగుతూ. ఎప్పుడొస్తాడా అని ఎదురుచూస్తున్న శిరీష కూడా నిరాశపడింది. అన్న టైము దాటిపోతోందే అనుకుని నేల మీద పడ్డ కాఫీని తొడవమని పురమాయించింది పనమ్మాయి రత్తమ్మని. రత్తమ్మ అక్కడ తుడిచేసి, ఇంక నేను నెడతానమ్మా, ఇప్పటికే చాలా టైం అయిపోయింది, ఇంతసేపు ఏం చేస్తున్నావంటూ మా ఆయన గొడవ పడతాడు అని వెళ్ళిపోయింది. ఈలోగా 8 గంటలు కూడా దాటి 9 అయ్యింది. ఎవరూ భోజనాలు కూడా చేయకుండా కూర్చున్నారు. తీరా భోజనాలు కూర్చుంటే మధ్యలో వస్తారేమోనని ఎవ్వరూ భోంచేయలేదు. 10 గంటలు దాటింది, వాళ్ళు రాలేదు. ఎందుకు రాలేదో అని కంగారు పడుతున్నారు. ప్రకాశ్రావు పెళ్ళికొడుకు తండ్రికి ఫోన్ చేశాడు. ఆయన, నేను కంగారు పడుతున్నానండి, ఫోన్ చేస్తే ట్రాఫిక్లో ఇరుక్కుపోయామని, కంగారు పడవద్దని, కొంచెం సేపట్లో మీ ఇంటికి వెళ్తున్నామని చెప్పాడండి అన్నాడు. చాలాసేపు ఎదురుచూసి శిరీష చీర మార్చేసి పంజాబీ డ్రెస్సు వేసుకుంది. తల్లి గొడవ పెడుతుంటే భోజనానికి కూర్చోబోయింది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. శిరీష హడావిడిగా లేచి గదిలోకి వెళ్ళింది మళ్ళీ చీర కట్టుకోవడానికి. ప్రకాశ్రావు వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగుండా 2 యువకులు నిల్చుని ఉన్నారు. అందులో ఒకతడికి చొక్కా నిండా రక్తపు మరకలు ఉన్నాయి. ప్రకాశ్రావు కంగారుగా అడిగాడు, మీరు? అప్పుడు ఆ 2వ అతడు అన్నాడు, కంగారు పడకండి, మేము పెళ్లి చూపులకనే వచ్చాము. ఇదిగో ఇతడే పెళ్లి కొడుకు, పేరు సుధాకర్, నా పేరు మధు. మేమిద్దరం స్కూటర్ మీద వస్తుంటే. ప్రకాశ్రావు ఒక పక్కకి తప్పుకొని వాళ్ళకి దారిస్తూ అన్నాడు, రండి రండి లోపలికి వచ్చి కూర్చోండి, ముందు కాసిని మంచినీళ్లు తాగి స్థిమితపడండి, తర్వాత చెప్దురు గాని. సునంద, మంచినీళ్లు తీసుకురా, పెళ్లివారు వచ్చారు. సునంద హడావిడిగా మంచినీళ్లు తీసుకొచ్చి వాళ్ల అవతారాలు చూసి కంగారు పడింది. వాళ్ళిద్దరూ మంచినీళ్లు తాగారు. ప్రకాశ్రావు అడిగాడు, ఏం నాయనా, దారిలో యాక్సిడెంట్ ఏమైనా అయిందా? చొక్కా నిండా రక్తం ఉంది, గట్టిగా దెబ్బలు ఏమైనా తగిలాయా? మధు అన్నాడు, మరేనండి, యాక్సిడెంట్ అయ్యింది, కానీ మాకు కాదు. మేమిద్దరం స్కూటర్ మీద వస్తుంటే దారిలో ట్రాఫిక్ జామ్ అయింది, ఒకచోట జనం గుమిగూడిపోయి ఉన్నారు. మేము స్కూటర్ ఒక పక్క పార్క్ చేసి ఏం జరిగిందా అని ఆ గుంపులోకి వెళ్ళి చూశాము. ఒక అతనెవరో స్కూటర్ మీద వేగంగా వెళ్తున్నట్ట. అదే సమయంలో ఒక కుర్రాడు రోడ్డు దాటుతుంటే అతడు మోటార్ సైకిల్తో ఆ కుర్రవాడిని గుద్దేసి ఆక్కుండా వెళ్ళిపోయాడట. ఆ కుర్రాడు రోడ్డు మీద రక్తపు మడుగులో పడి గిలగిలా కొట్టుకుంటున్నాడు. ఎవ్వరూ ఆ కుర్రాడిని ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నాలు చేయడం లేదు. మీడియా వాళ్ళు కెమెరాలతో ఫోటోలు వీడియోలు తీస్తున్నారు. జనం కూడా వాళ్ల మొబైల్ ఫోన్లతో వీడియో తీసుకుంటున్నారు. సుధాకర్ ఆ కుర్రాడి దగ్గరికి వెళ్ళబోతుంటే నేను ఆపాను. ఒరే, మనకెందుకు వచ్చిన గొడవరా, నువ్వు పెళ్లి చూపులకెళ్ళి అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, పైగా ఇది యాక్సిడెంట్ అయ్యే పోలీస్ కేసు అవుతుంది, అనవసరంగా లేనిపోని చిక్కుల్లో ఇరుక్కోద్రా, పద వెళ్ళిపోదాం అన్నాను. అయినా పెళ్లి చూపులు నా ఉద్యోగం ముఖ్యమే, కానీ అంతకన్నా ముఖ్యం అతనెవరైనా కానీ ఒక మనిషి చావు బతుకుల్లో ఉంటే సాటి మనిషిగా అతన్ని కాపాడాల్సిన కనీస మానవత్వ ధర్మాన్ని నేను విడలేను అంటూ నా మాట వినిపించుకోకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని చేతుల్లోకి ఎత్తుకున్నాడు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందామండి.
మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
సద్గురువు యొక్క వచనాలు దివి నుండి భూమికి జాలువారే అమృత బిందువులు. దత్తస్వరూపులైన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అనేక సందర్భాల్లో అందించిన పాటలు, కథలు, మాటలను ఏల్చికూర్చి మీకోసం అమృత బిందువులు అనే కార్యక్రమంలో మీ రాజవరం ఉష భారత కాలమానం ప్రకారం ప్రతి గురువారం ఉదయం 10:30 నుండి 11 వరకు మీకు అందిస్తోంది. మరి మీరు వినేందుకు సిద్ధమే కదా.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్రొస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు. మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాల్ లో తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పునఃస్వాగతం. అప్పుడు అందరూ వీడికి దారి ఇచ్చారు. అక్కడున్న అంతమంది తమకేమీ పట్టనట్టు వేడుక చూస్తూ ఉంటే ఈ ఒకే ఒక్కడు అటు పోతున్న ఆటోని ఆపి అందులో ఆ కుర్రాన్ని ఎక్కించి తను కూర్చున్నాడు. నేను కూడా సాయంగా వాడి పక్కన కూర్చున్నాను. దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్తే వాళ్ళు డబ్బు కడితే కానీ చేర్చుకో అన్నారు. అప్పుడు వీడు తన క్రెడిట్ కార్డు ఉపయోగించి డబ్బు కట్టి ఆసుపత్రిలో చేర్చాడు. తరువాత ఆ కుర్రాడి జేబులో ఫోన్ తీసుకుని అతడి ఇంటికి ఫోన్ చేశాడు. కాసేపున్నాక అతని తల్లిదండ్రులు లబోదిబోమంటూ ఆసుపత్రికి చేరుకున్నారు. ఏం అవసరం ఉంటుందోనని మేము కూడా అక్కడే ఉండిపోయాము. ఒక గంట తర్వాత డాక్టర్లు బయటకు వచ్చి సమయానికి తీసుకొచ్చారండి, కొంచెం ఆలస్యమైతే అతన్ని బ్రతికించడం కష్టమయ్యేది, ఇప్పుడు ఇంకేమీ పర్వాలేదు, ప్రమాదం తప్పింది అని చెప్పారు. అప్పుడు మళ్ళీ మేము యాక్సిడెంట్ అయిన చోటుకు వెళ్ళి అక్కడ పార్కు చేసిన మా స్కూటర్ తీసుకుని ఇలా వచ్చాము. ప్రకాశ్రావు అన్నాడు, అయ్యో అలాగా నాయన, ముందు స్నానం చేసి బట్టలు మార్చుకోండి, భోంచేశాక అప్పుడు అమ్మాయిని చూద్దురు గాని. సుధాకర్ అన్నాడు, అబ్బెబ్బే పర్వాలేదండి, మీకు అభ్యంతరం లేకపోతే ముందు అమ్మాయిని చూపించండి, నేను వెంటనే రూమ్కి వెళ్ళి బట్టలు మార్చుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఈ ఫ్లైట్ దొరకదేమో, నెక్స్ట్ ఫ్లైట్ అయినా క్యాచ్ చేసి ఢిల్లీ వెళ్ళాలండి. ఇంతలో కమల వారిద్దరికీ కాఫీలు తెచ్చిచ్చింది. వాళ్ళు తాగుతున్నారు. లోపల సునంద తన కూతురుతో అంది, అమ్మా అబ్బాయి నల్లగా ఉన్నాడమ్మా, మనకి సంబంధం వద్దు, నువ్వు కుందనం బొమ్మలా ఉంటావు, ఆ కుర్రాడు నీకు జోడీ కాదు. శిరీష నిశ్చలంగా అంది, అమ్మా అతడు నల్లగా ఉన్నా మనసు తెల్లగా స్వచ్ఛమైంది, అంతమందిలో అతడొక్కడే మానవత్వపు విలువలు, ఆపదలో ఆదుకునే సేవాగుణం కలిగిన మంచి మనిషి. ఓ మూల ఓ మనిషి యాక్సిడెంట్ అయి చావు బతుకుల్లో ఉంటే అందరూ చుట్టూ గుమిగూడి వేడుక చూస్తూ వినోదంగా సెల్ ఫోన్లలో వీడియోలు తీశారే కానీ ఒక్కళ్ళు అతన్ని ఆసుపత్రిలో చేర్పించడం కానీ 108కి ఫోన్ చేయటం కానీ చేయలేదు. టెక్నాలజీ అభివృద్ధి చెందింది, కానీ దానివల్ల మానవ సంబంధాలు, మనిషికి ఉండాల్సిన మానవత్వ లక్షణాలు నానాటికి దిగజారిపోతున్నాయి. అదేవిధంగా మీడియా కూడా వీడియోలు తీసి తమ ఛానళ్ళలో ప్రసారం చేస్తారే కానీ ఏ ఒక్కళ్ళు అత్యవసర సహాయక చర్యలు చేయరు. అటువంటి క్లిష్ట సమయంలో ఒక్కడంటే ఒక్కడు, ఒకే ఒక్కడు వచ్చి తన స్నేహితుడు పోలీస్ కేసు అవుతుంది, అవతల పెళ్లి చూపులు, తర్వాత ఫ్లైట్కి ఢిల్లీ వెళ్ళాలి, వెళ్ళిపోదాం అని చెప్పినా కూడా అంతకంటే ముఖ్యం మనిషి ప్రాణం పోతుంటే సాటి మనిషిగా వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళి వైద్యం చేయించి అతన్ని రక్షించటమే నా తక్షణ కర్తవ్యం అన్న గొప్ప మానవత్వ విలువలు, సేవాగుణం కలిగిన ఈ మంచి మనిషినే నేను పెళ్లి చేసుకుంటానమ్మా, ఆయన్ని నేను చూడక్కర్లేదు, ఆయనకి నేను నచ్చితే చాలు, ఈ సంబంధం సెటిల్ చేసేయండి. సునంద శిరీషను హాల్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టింది. సుధాకర్ ఆమె కేసి రెప్ప వాల్చకుండా చూశాడు. వెంటనే అన్నాడు, మీ అమ్మాయి నాకు నచ్చిందండి, నాకు నచ్చితే మా ఇంట్లో వాళ్ళంతా వెంటనే ఓకే చేసేస్తారు, అయితే పచ్చగా ఉన్న మీ అమ్మాయికి నల్లగా ఉన్న నేను నచ్చుతాను అనుకోను, అందుకని ముందు మీ అమ్మాయి అభిప్రాయం కనుక్కోండి. సునంద అంది, అమ్మాయిని అడగాల్సిన పనిలేదు నాయన. మధు చెప్పిందంతా అమ్మాయి వింది. ఇందాకే అసలు మిమ్మల్ని చూడాల్సిన పనిలేదని, మనస్ఫూర్తిగా మీరంటే ఇష్టపడుతున్నానని, ఈ సంబంధం ఖాయం చేయమని నాతో అందినాయన. శిరీష సిగ్గుతో తల ఎత్తి అతని కేసి చూసి చిరునవ్వు నవ్వింది. ఇద్దరి చూపులు కలిశాయి. ఇద్దరూ చూపులతో సంభాషించుకున్నారు. పెయ్యేటి శ్రీదేవి గారు రచించిన ఒకే ఒక్కడు అనే ఈ కథ చాలా బాగుంది కదండి. ఇప్పుడు మనం మరో మంచి కథ విందాం. కథ పేరు కరుణ. ఈ కథను రచించిన వారు శ్రీ చెన్నూరు సుదర్శన్ గారు. వినండి కరుణ. సుగుణాకర్ ఇంట్లో అంతా హడావిడిగా ఉంది. అతని సతీమణి సుశీల చిన్నబ్బాయి ఫణీంద్రను పురమాయించే పనిలో పడింది. మాటిమాటికి టూ వీలర్ తీసుకుని బజారుకు వెళ్తూ తల్లి చెప్పిన వస్తువులు తెచ్చిచ్చే పనిలో నిమగ్నమయ్యాడు ఫణీంద్ర. అన్నీ ఒక్కసారి చెప్పదు కాక చెప్పదని మనసులో గొనుక్కుంటూ సుగుణాకర్ తేపతేపకు చేతి గడియారం వంక చూస్తూ కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతున్నాడు. పదే పదే గేటు తెరుచుకుని వెళ్ళి వీధిలోకి తొంగి చూస్తూ పెద్దబ్బాయి హరీంద్రకు జాగ్రత్తలు చెబుతూ మెడకు గుదిబండలా తయారైన కుమార్తె కరుణను చూసి లోనికి వెళ్ళి కూర్చోమని సంకేతాలిస్తూ సతమతమవుతున్నాడు. ఆయన గారి అవస్థ గమనిస్తూ హరీంద్ర గనక అమ్మాయి అయితే మరెంత కంగారు పడేవారో అని మనసులో సుశీల ముసిముసి నవ్వులు నవ్వుకుంటోంది. గతవారమే హరీంద్ర కోసం అమ్మాయిని చూడటానికి సుగుణాకర్ సతీ సమేతంగా మరో ముగ్గురు బంధువులతో బీదరు వెళ్ళాడు. అమ్మాయిని అంతా నచ్చారు. అదే విషయం చెబుతూ, మా అబ్బాయి హరీంద్ర కూడా మీకందరికీ నచ్చినట్లయితే మా ఇంటికి రండి అని సుగుణాకర్ ఆహ్వానం మేరకు అమ్మాయి తాలూకా వాళ్ళు ఈరోజు వస్తుండడమే హడావుడికి కారణం. సుగుణాకర్ ఇంట్లోలాగానే అమ్మాయికి అన్నయ్య ఒక తమ్ముడు, తండ్రి లేడు. తల్లి రాజ్యలక్ష్మి కుటుంబ బాధ్యతలు వహిస్తూ పెద్ద కొడుకు వివాహం చేసింది. ఆమె బీదర్లో పేరున్న సంఘసేవకురాలు. అమ్మాయి గారాభంగా పెరిగినా చదువు అశ్రద్ధ చేయలేదు. బీటెక్ పూర్తి చేసి ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. అంతస్తులు కలిసిన కుటుంబమని, మంచి సంప్రదాయ సంబంధమని, ఖాయపరుచుకోవాలని ఆతృత పడుతున్నాడు సుగుణాకర్. కానీ కరుణతో స్తబ్దత నెలకొన్న ఇంట్లో మళ్ళీ వసంతాలు చిగురిస్తాయా అనే అంశం అతడి ఎదలోని ఆందోళనకు అసలు కారణం. ఇంతలో గేటు ముందాగిన కారు చప్పుడయింది. రాజ్యలక్ష్మి, వాళ్ల పెద్దబ్బాయి, కోడలు, మరో ఇద్దరు బంధువులు కారులో నుండి దిగుతూ ఉండగా సుగుణాకర్ పరుగులాంటి నడకతో వెళ్ళి అతిథులకు రెండు చేతులా నమస్కరిస్తూ వినయపూర్వకంగా ఆహ్వానం పలికాడు. పెద్ద చెంబుతో నీళ్లందించాడు. కాళ్ళు కడుక్కొని అంతా హాల్లో ఆసీనులయ్యారు. అక్కయ్యా, ప్రయాణం కులాసాగా జరిగిందా అంటూ కుశల ప్రశ్నలతో నాంది పలికాడు సుగుణాకర్. అంతా సవ్యంగా జరిగిందన్నయ్య అంటూ ఫణీంద్ర ట్రేలో అందిస్తున్న మంచినీళ్ల గ్లాస్ తీసుకుంది రాజ్యలక్ష్మి. మా చిన్నబ్బాయి ఫణీంద్ర అంటూ పరిచయం చేశాడు సుగుణాకర్. ఫణీంద్ర అందరి వంక చూస్తూ అభివాదం చేశాడు. హరీంద్ర తర్వాత మరో అమ్మాయి అన్నారు అంటూ అమ్మాయి ఏది అన్నట్లుగా గుమ్మం వైపు చూడసాగింది రాజ్యలక్ష్మి, మంచినీళ్ల గ్లాసు ఖాళీ చేస్తూ. సుశీల గుండెల్లో రాయిపడింది. ఆందోళనగా సుగుణాకర్ వంక చూసింది. అక్కయ్యా, మీరు నన్ను క్షమించాలి. మీకా రోజు నా కూతురు కరుణ గురించి చెప్పలేదు. రెండు కుటుంబాలు కలిసే ఈవేళ ఎలాంటి దాపరికాలు లేకపోవడం క్షేమదాయకం అంటూ దీనంగా కరుణ కథ టూకీగా చెప్పాడు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందామండి.
మాట బంగారం నా సవితి మాటలే ముగిరి దాటాడా everyone, this is your playback singer Bhargavi Pillai and you're listening to Mind Media, the voice of India. Idi Bhartiya Swaram.
ప్రతి ఆదివారం ఉదయం మీలో కొత్త ఉత్సాహాన్ని నింపే మంత్రం, మేటి పాటలతో అనేక మంది కళాకారుల సందడితో మిమ్మల్ని అలరించే మంత్రం, లైవ్ షోతో మీ లైఫ్ను మోటివేట్ చేసే గొప్ప మంత్రం మార్నింగ్ మంత్ర, మీ ఆర్జే బాబు బంగారంతో. భారత కాలమాన ప్రకారం ప్రతి ఆదివారం ఉదయం 8 నుంచి 9 గంటల వరకు మీ మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా రేడియోలో వినండి, వినిపించండి, వింటూనే ఉండండి.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media. The voice of India.
Mind Media. The voice of India. ఇది భారతీయ స్వరం.
పునఃస్వాగతం. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందన్నట్టు ఎంతో తలడిల్లాను. ఎంతైనా కన్నె మమకారం. ఏం చెయ్యాలో బోధపడలేదు. విడాకులకు ఇరువురు సమ్మతంగానే ఉన్నారని కోర్టు చుట్టూ తిరిగాను. 7 లోగానే విడాకులు మంజూరయ్యాయి. ఇప్పుడు మా ఎదపై కుంపటై కూర్చుంది అంటూ కంటతడి పెట్టాడు సుగుణాకర్. హాల్లో నిశ్శబ్దం ఆవహించింది. కళ్ళు తుడుచుకుంటూ, కరుణ ఒకసారి ఇలా రామ్మా అంటూ ఆప్యాయంగా పిలిచాడు సుగుణాకర్. కరుణ భయం భయంగా వచ్చి సుశీల పక్కకు వచ్చి కూర్చుంది. ఆమె కళ్ళు కన్నీటి కడవలు అయ్యాయి. తెరలు తెరలుగా కన్నీరు దొరలసాగింది. రాజ్యలక్ష్మి తదేకంగా కరుణ వంక చూస్తోంది. మబ్బు కమ్మిన చంద్రబింబంలా ఉంది ఆమె ముఖవర్చస్సు. అందరి చూపులు కరుణపైనే వాలాయి. సుశీల కొంగు ముఖానికి ఒత్తుకుని దుఃఖాన్ని దిగమింగుతోంది. సుగుణాకర్ అన్యమనస్కుడయ్యాడు. హరీంద్ర ఫణీంద్రలు తలలు వంచుకొని నేలచూపులు చూడసాగారు. అన్నయ్యా బాధపడకండి అంటూ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అంది రాజ్యలక్ష్మి. మాకు అన్ని విషయాలు తెలుసు అనగానే సుగుణాకర్ సుశీలలు నిశ్చేష్టులయ్యారు. కరుణ నాకు వాట్సాప్లో ఉత్తరం పోస్ట్ చేసింది అంటూ సెల్ ఫోన్ ఓపెన్ చేసి సుగుణాకర్కు అందిస్తుంటే కరుణ చటుక్కున లాక్కోబోయింది. కరుణ ఇందులో తప్పేమీ లేదమ్మా అంటూ వారించింది రాజ్యలక్ష్మి. ఇది ఏ ఒక్కరో చదవాల్సింది కాదు. నీవు రాసిన దాంట్లో ఏ తప్పు లేదు. సమాజానికి తేట తెల్లం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే కొంతలో కొంతైనా మార్పు రాకపోదు. కరుణ నీ ఉత్తరం నేనే చదివి అందరికీ వినిపిస్తాను అంటూ వాట్సాప్లో మళ్లీ వెదకసాగింది రాజ్యలక్ష్మి. చటుక్కున కరుణ లేచి పరుగులాంటి నడకతో పడక గదిలోకి వెళ్లి దిండిలో తలదూర్చింది. గుండె వేగం పెరిగింది. గౌరవనీయులు రాజ్యలక్ష్మి గారికి నమస్కారములు అంటూ ఉత్తరం చదవడం మొదలుపెట్టింది రాజ్యలక్ష్మి. హాలంతా సద్దుమణిగింది. మా అన్నయ్య పెళ్లి సంబంధం గురించి మా వాళ్లంతా మీ ఇంటికి వస్తున్నారు. నేను వాళ్ల అమ్మాయిని. నా పేరు కరుణ. నా గురించి మా నాన్న ఏం చెబుతాడో ఏమో అనే అనుమానంతో ఈ ఉత్తరం రాస్తున్నాను. మీకు కొన్ని నిజాలు చెప్పడం నా ధర్మం. నా వల్ల మా కుటుంబం అప్రతిష్ట పాలయ్యింది. అది కేవలం నా తప్పిదమే దాని మూలాన మా కుటుంబంతో సంబంధం కలుపుకోవడానికి విముఖత చూపొద్దని రెండు చేతులా నమస్కరిస్తూ ప్రాధేయపడుతున్నాను. దయచేసి ఈ ఉత్తరం సాంతం చదివి నిర్ణయం తీసుకోండి. ఆనాటి సంఘటన నా మనోవేదన మీ ముందుంచుతున్నాను. రాజ్యలక్ష్మి ఉత్తరం చదువుతుంటే అందరి కళ్ల ముందు కరుణ వాక్యాలు సజీవ దృశ్యాలుగా కదలాడుతున్నాయి. అప్పుడే తెలతెలవారుతోంది. కట్టుబట్టలతో కరుణ తన మెట్టినింటి నుండి పుట్టింటికి బయలుదేరింది. చేతిలో చిల్లి గవ్వలేదు. ఎవ్వరూ గుర్తించకుండా ముఖానికి హోనీ చుట్టుకుంది. దాదాపు 10 కిలోమీటర్లు అలవాటు లేని నడక. కాళ్ళు సహకరిస్తే 7 అయ్యేసరికి సదాశివపేటకు చేరుకోవచ్చని మనసును దృఢపరుచుకుంది. వెనుతిరిగి మెట్టినింటి వైపు కడసారిగా కన్నెత్తైనా చూడకుండా నడకలో వేగం పెంచింది. సదాశివపేట బస్టాండ్ సమీపించగానే కరుణ గుండెల్లో దడదడదడ ఆరంభమైంది. కాళ్ళు వణుకుతూ ముందుకు సాగటం లేదు. రాత్రి భోజనం మాటటుంచి అవాంఛనీయమైన వాంతులతో తల్లడిల్లింది. శక్తినెంతగా పుంజుకున్నా కాయానికి నీరసం ఆవహించక తప్పలేదు. కళ్ళు తిరగబోతున్నామని హెచ్చరిస్తుంటే మరో 2 అడుగులు ముందుకు వేసి వీధి సందులోని చింత చెట్టు కింద గద్దెపై చతికిలపడింది. కళ్ళు నెమ్మదిగా మూతలు పడ్డాయి. కొద్దిసేపు దీర్ఘశ్వాస తీసుకుంది. బలవంతంగా కళ్ళు తెరిచి వంగి వీధి చివరంట చూసింది. ఎవరైనా తనను చూస్తున్నారా అన్నట్లుగా. ఎదురుగా గేటు కనపడేసరికి ఎదలో దుఃఖం తన్నుకొచ్చింది. ఎంత ఆపుకుందామన్నా ఆగడం లేదు. ఎడంచేత్తో చున్నీని ముఖానికొత్తుకుని వెక్కి వెక్కి నిశ్శబ్ద రోదనతో చెట్టు కొరిగింది. తను పుట్టి పెరిగిన ఇల్లు, ఇంటి గేటు అడుగు చట్రంలో కాలుబెట్టి కిలకిలా నవ్వుతూ అటూ ఇటూ ఊగిన రోజు గుర్తుకు రాసాగింది. గేటుపై గీతలు మరకలు పడకుండా చూసుకునే తను తన జీవితంపై స్వయం కృపారాధంతో గీసుకున్న చెరిస్తే చెరగని ఎరుపు గీత మరకతో గేటును ఎలా ముట్టుకోను అని మనసు సందేహిస్తోంది. ఈ బుద్ధి మొదలు ఉండాలని గత జ్ఞాపకాలను తవ్వుతూ వెటకరిస్తోంది. అవును, నిజమే. అన్నయ్య తరువాత నన్ను కని వీధిలో పారేయలేదు. అల్లారు ముద్దుగా పెంచారు. మళ్ళీ తన తరువాత తమ్ముడు పుట్టినా నన్ను అశ్రద్ధ చేయలేదు. నేను ఏది అడిగితే అది క్షణాల్లో ప్రత్యక్షమయ్యేది. ఆడపిల్లకి అంత అలసివ్వటం మంచిది కాదని, హద్దుల్లో పెట్టుకోవాలని అనేది అమ్మ. నాన్న తేలిగ్గా కొట్టిపారేసేవాడు. నాన్న నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశాను, హద్దులు మీరాను. రామాయణం చదువుకోరా అని అమ్మ చెబితే నేను ప్రేమాయణం వెలగబెట్టాను. 10వ తరగతిలోనే పరపురుషుని స్పర్శకు ప్రాకులాడేదాన్ని. ప్రేమంటే ఏంటో అర్థం కాకపోయినా అది నన్ను ఆవహించిందనుకుని గాలిలో తేలిపోయేదాన్ని. నా చిత్తచాంచల్యంపై పరిశోధనలు చేశాడేమో. నేను జూనియర్ కాలేజీలో చేరినప్పుడు నాకు చేరువయ్యాడు ఆటో నడిపే ఆగమయ్య. రోజూ నన్ను తన ఆటోలో కాలేజీకి తీసుకెళ్లేవాడు, తిరిగి తీసుకొచ్చేవాడు. డబ్బులు ఇవ్వబోతే తీసుకునేవాడు కాదు. అదే ప్రేమనుకున్నాను. వారాంతపు సెలవుల్లో క్లబ్బులకు పబ్బులకు తీసుకెళ్తుంటే జీవితం అంటే ఇలా ఉండాలి అని సంబరపడిపోయాను. 1000 ఏండ్లు తపస్సు చేసినా నీలాంటి అందమైన అమ్మాయిని భారీగా పొందటం అసాధ్యమంటూ ఆగమయ్య అన్నప్పుడల్లా బూరెలా పొంగిపోయేదాన్ని. వరకట్నం తమ ఇంటి వంశాచారమే కాదంటే పెళ్లికి కాదనలేకపోయాను. గుట్టు చప్పుడు కాకుండా గుళ్ళో పెళ్లి జరిగింది. ఆటో సైన్యం అంతా సహకరించారు. ఆగమయ్యా, ఇంట్లో ఏం మాయ చేశాడో ఏమో కాని 4 రోజులు నన్ను మహారాణిలా చూసుకున్నారు. అగ్రకులం అమ్మాయినని, ఇంటికి పెద్ద కోడళ్ళని ప్రేమలు కురిపించారు. ఆగమయ్యకు పెళ్ళిడికొచ్చిన ఒక చెల్లెలుంది. నాతో సరిగ్గా మాట్లాడేది కాదు, అయినా సరిపెట్టుకున్నాను. మా ఇంట్లో వాళ్ళు నా చోలికి కానీ నా వార్తకు కానీ రాలేదు. ఇక్కడ వాతావరణం ప్రశాంతంగా ఉంటే సునామీ వచ్చే ముందు ఇలాగే ఉంటుందని ఊహించలేకపోయాను. వారం తిరిగితే రోగం తిరుగుతుందన్నట్టు నేను ఆగమయ్య ఇంట్లో ఇమడలేకపోయాను. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందామండి.
నమస్తే, దిస్ ఇస్ is Bhuvika. Now you are listening to My Media, the voice of India.
ఢిల్లీ నుంచి గల్లీ వరకు, లష్కర్ నుండి లండన్ వరకు, ఏ సీరియస్ టాపిక్ అయినా, సరదా టాపిక్ అయినా, టాపిక్ ఏమైనా 100% ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ అందించడమే మా ప్రయత్నం. తప్పక వినండి. మీరు నేను ఒక షో భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు విత్ మీ ఆర్జే రజనీతో ఓన్లీ ఆన్ మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పునఃస్వాగతం. ఆగమయ్య నాన్న పశువుల తోళ్ల వ్యాపారి. ఇంట్లో అంతా ఈగల మోత. ముక్కుపుటాలు అదిరిపోయేలా కంపు వాసన. నాకు శలం వ్రాసిన మైదానం నవల గుర్తుకొచ్చింది. నా కోసం 4 రోజుల పాటు పక్కింటి వారిని అడిగి గది తీసుకున్నారన్న విషయం తెలుసుకొని వారింట్లోనే అద్దెకుందామని మొట్టమొదటిసారిగా ఆగమయ్యను కోరుకున్నాను. అద్దె నీ బాబు చెల్లిస్తాడా అని ఆగమయ్య నా చెంప చెల్లుమనిపించాడు. నేను గజ్జున వణికిపోయాను. రాత్రుళ్ళు బాగా తాగిరావటం, నాకిష్టమున్నా లేకున్నా పశువుల తన వాంఛ తీర్చుకొని మరో ఇంట్లో దూరడం నాకు అర్థమైంది. అతని అభిమతం కంచానికొక్కడు, మంచానికిద్దరని. కన్నీరు మున్నీరయ్యాను. ఎవరికి చెప్పుకోను? చెప్పుకున్నా నా ముఖం మీద ఉమ్మేయక మానరు. ఇది నా స్వయంకృతాపరాధం. మొదటిసారిగా నా బుర్ర ఉపయోగించాను. నెల తప్పానని అబద్ధం చెప్పాను. అది తెలిసిన మరుక్షణం అత్త, మామ, ఆడబడుచు నా మీదకు మూకుమ్మడిగా దాడి చేశారు. మా నాన్నని అడిగి డబ్బులు తేవాలని, లేదంటే తోలు ఒలిచి అమ్ముకుంటామని బెదిరించాడు మామయ్య. రాత్రి పెద్ద గొడవ జరిగింది. నా చేత బలవంతంగా ఏదో ఆకు పసరు తాగించారు. నేను వాంతులు చేసుకున్నాను. చస్తావో, డబ్బు తెస్తావో తేల్చుకో, విడాకులు కావాలా తీసుకో అంటూ మహా తేలిగ్గా చెప్పాడు ఆగమయ్య. డబ్బు దండిగా తెచ్చే మరో దాన్ని చేసుకుంటాను, మా చెల్లెలు పెళ్లి జరిపిస్తాను అంటూ. నా ముఖం మీద వాతలు పెట్టడానికి వస్తుంటే డబ్బు తెస్తానని ప్రాధేయపడి తప్పించుకున్నాను. జీవితాంతం మనం కలిసి నడుద్దామని బాస చేసి కట్టుకున్నవాడు మానవత్వం మరిచి కనికరం లేకుండా కాలదన్నితే కండ్ల ముందర కనపడేవి 2 దారులు. ఒకటి ఆత్మహత్యగా శిక్ష, లేదా పుట్టింటి ఆలంబనగా రక్ష అని మనసులో కరుణ కుమిలిపోతుంటే కాకి తలపై రెట్టవేసింది. చటుక్కున ఈ లోకానికి వచ్చింది కరుణ. హ్యాండ్ బ్యాగ్లో నుండి వాటర్ బాటిల్ తీసుకొని నోట్లో పోసుకొని పుక్కిలించి ఉమ్మేసింది. మరి కాసిన్ని తాగింది. కాస్త ఒంట్లో సత్తువ వచ్చినట్లు అనిపించి లేచి పుట్టింటి వైపు ఒక్కొక్క అడుగు కదిపింది. గేటు తీసుకుని లోనికి వెళ్ళటం ధైర్యం చాలలేదు. సుశీల ఇల్లు ఊడుస్తున్నట్లు కిటికీలో నుండి కనపడుతోంది. అమ్మా అంటూ కరుణ దీనంగా పిలిచింది. సుగుణమ్మ కిటికీలో నుండి చూస్తూ చేయి ఖాళీ లేదు, వెళ్ళరా అంది. వచ్చింది తన కూతురు కరుణ అని తెలుసు. కానీ కరుణ చచ్చిపోయి నెల మాసికం సైతం పెట్టామని మనసులో సుగుణమ్మ కొతకొతలాడిపోతోంది. గేటుపై తలవాల్చి బిగ్గరగా ఏడవసాగింది కరుణ. బళ్ళన వీధి గుమ్మం తెరుచుకుని పరిగెత్తుకుంటూ వచ్చాడు సుగుణాకర్. గేటు తెరిచి కరుణను హృదయానికి అత్తుకున్నాడు. అతని గుండె చెరువయింది. ఆ దరిద్రపు దాన్ని ఇంట్లోకి రానివ్వకండి అంటూ సుగుణాకర్ వెనకాలే సుడిగాల్లా వచ్చింది సుశీల. చేతిలో చీపురు కరుణ వైపు వీపు చీరేస్తా అన్నట్లుగా ఊగుతోంది. సుగుణాకర్ కనుసైగతో వీధిలో బాగుండదు అన్నట్టుగా సుశీలను వారించాడు. కరుణను ఇంట్లోకి తీసుకువెళ్ళాడు. ఇదిగో ఇప్పుడే చెబుతున్నా, నా చిట్టి తల్లిని ఎవ్వరూ ఏమీ అనొద్దు, ఏమీ అడగొద్దు, ముందుగా ఫ్రెషప్ కానివ్వండి అంటూ సుగుణాకర్ మునిపటిలాగానే ప్రేమతో కరుణ తల నిమిరాడు. అదే చేతులతో సుశీలను, అప్పుడే స్టడీ రూంలో నుండి వచ్చిన పెద్ద కొడుకు హరీంద్రను చూసుకుంటూ సమాధానపరిచాడు. చిన్నవాడు ఫణీంద్ర కండ్లను బండి చక్రాలా తిప్పుకుంటూ జీవచ్ఛవంలా ఉన్న కరుణను చూడసాగాడు. సుశీల మూతి మూడు వంకర్లు తిప్పుకుంటూ వంటింట్లోకి దారితీసింది. రాజ్యలక్ష్మి ఉత్తరం చదవడం కాసేపు ఆపి తన కళ్ళజోడు సవరించుకుంటుంటే హాల్లోని వారంతా ఈ లోకానికి వచ్చారు. తిరిగి ఉత్తరం చదవసాగింది రాజ్యలక్ష్మి. మా అమ్మ నాన్న అన్నయ్య తమ్ముడు చూపిస్తున్న ఆదరణతో నేనింకా సజీవంగా ఉన్నాను. మీరు సంఘ సేవకులుగా రాష్ట్రంలో మంచి పేరు గడించారు. మీ అడుగుజాడల్లోనే నేను నడవాలి అనుకుంటున్నాను. ప్రతి పాఠశాలకు వెళ్ళి నా జీవిత అనుభవాలను వివరిస్తూ పిల్లల్ని చైతన్యవంతులుగా తీర్చిదిద్దుతూ నా శేష జీవితం గడపాలని నిర్ణయం తీసుకున్నాను. అందుకు అనువైన టీచర్ ఉద్యోగానికై ప్రయత్నిస్తాను. నన్ను దయతో క్షమించి మా కుటుంబంతో సంబంధం కలుపుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఉత్తరం చివరి వాక్యాలు పూర్తిగా చదవలేకపోయింది రాజ్యలక్ష్మి. కళ్ళల్లో నిండిన నీటిని కళ్ళజోడు తీసి తుడుచుకోసాగింది. కరుణను ఓదార్చడానికై వెళ్తున్న సుశీల వెనుకాలే దృష్టి సారించిన రాజ్యలక్ష్మి లిప్తకాలం మౌనం వహించి తిరిగి నోరు విప్పింది. ఆమె పెదాలపై కనీ కనపడని చిరునవ్వు విరబోస్తోంది. తన నిర్ణయం ఏమిటో అని సుగుణాకర్ గుండె చేతిలో పట్టుకుని దీనంగా రాజ్యలక్ష్మి వంక చూడసాగాడు. చూడన్నయ్యా, మా ఇంట్లో మీ ఇంట్లో ఒక్కరితే అమ్మాయి. అమ్మాయిలను అల్లారు ముద్దుగా పెంచాం, విద్యాబుద్ధులు చెప్పించాం. నేటి విద్యా విధానం అయితేనేమి, మీడియా ప్రభావం అయితేనేమి, మర్కట న్యాయ బాటలో నడిచే వయసులో మనసును అదుపు చేసుకోలేకపోతున్నారు. పూర్వం పాఠశాల సమయంలో పంతుళ్ళు, తతిమా సమయాల్లో తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపేవారు, వారి భవిష్యత్తుకై బంగారు బాటలు వేసేవారు. కానీ ఇప్పుడు వారికి సమయం ఎక్కడిది? కరుణ చేసిన తప్పుకు మనము బాధ్యులమే. ఇప్పుడు కరుణ పశ్చాత్తాపంతో కుమిలిపోతోంది. ఆమె చేసిన ఒక తప్పుకు జీవితమంతా శిక్షించడం సబబు కాదు. ఆమె తీసుకున్న నిర్ణయాన్ని నేను సమర్థిస్తున్నాను. కానీ చేయదలుచుకున్న సేవ పెళ్లి చేసుకున్నా కూడా చేయవచ్చు. ఈ విషయాలన్నీ మేమంతా చర్చించుకునే వచ్చాం. మా రెండో అబ్బాయి కళ్యాణ్ని మీరు చూశారుగా, అతడు కరుణ అంటే ఆసక్తి కనబరుస్తున్నాడు. మాకు మీ అమ్మాయి నచ్చింది. ఇదిగో కరుణ, ఇటురామ్మా అంటూ పిలిచింది రాజ్యలక్ష్మి. పిలిచినప్పుడు రాకపోవడం మర్యాద అనిపించుకోదని కరుణను అడుగులో అడుగు వేయించుకుంటూ తీసుకువచ్చింది సుశీల. ఇదిగో మా చిన్నబాబు ఫోటో, నీకు నచ్చితే మా ఇంటి చిన్న కోడలుగా చేసుకుంటాను. మా కుటుంబ సభ్యులం అంతా కలిసి తీసుకున్న నిర్ణయం ఇది. పూర్వం కుండ మార్పిడి అనేవారు, ఇప్పుడు నేను కూతురు మార్పిడి అంటాను అని చిరునవ్వుతో కళ్యాణ్ ఫోటో కరుణ చేతిలో పెట్టింది రాజ్యలక్ష్మి. ఇది కళా నిజమా అని స్థాణువైపోయారు సుగుణాకర్ దంపతులు. మోకాళ్లపై కూర్చుండి రాజ్యలక్ష్మికి కృతజ్ఞతలు తెలుపుకోసాగారు. కరుణ అమాంతం రాజ్యలక్ష్మి కాళ్లపై పడిపోయింది. చెన్నూరి సుదర్శన్ గారు రచించిన కరుణ కథ చాలా బాగుంది కదండి. వచ్చే వారం కథాకదంబం కార్యక్రమంలో మరిన్ని మంచి కథలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే అన్నపూర్ణ గారి కథాకదంబం కార్యక్రమం సెప్టెంబర్ 26, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.